ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಓಂ. ಉಪನಿಷತ್ತುಲಲೋ ಚೆಪ್ಪಬಡಿನಟ್ಟುವಂಟಿ ವಿದ್ಯನು ಬ್ರಹ್ಮ ವಿದ್ಯ ಅಂಟಾಂ. ಬ್ರಹ್ಮ ವಿದ್ಯನೇ ಆತ್ಮವಿದ್ಯ ಅನಿ ಕೂಡ ಅಂಟಾರು. ಆ ಆತ್ಮವಿದ್ಯನೇ ಅಕ್ಷರವಿದ್ಯ ಅನಿ ಕೂಡ ಅಂಟಾರು. ಆ ಅಕ್ಷರವಿದ್ಯನೇ ಪರಾವಿದ್ಯ ಅನಿ ಕೂಡ ಪಿಲವಬಡುತ್ತದೆ. ಉಪನಿಷತ್ತುಲಲೋ ಚೆಪ್ಪಬಡಿನದೇ ಬ್ರಹ್ಮ ವಿದ್ಯ ಅನಿ ಚೆಪ್ಪಬಡುತ್ತದೆ. ಋಗ್ವೇದ ವೇದಾಂತಂ అంటే వేదాలలో అంతంలో చెప్పబడినది ఉపనిషత్తు. ఋగ్వేద వేదాంతం, యజుర్వేద వేదాంతం, సామవేద వేదాంతం, అథర్వణ వేద వేదాంతం. వేదాంతం అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తులలో చెప్పబడినది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యనే ఆత్మవిద్య అంటాం. ఆ ఆత్మవిద్యనే అక్షర విద్య అంటాం. ఆ అక్షర విద్యనే పరావిద్య అంటాం. విద్య అంటే జ్ఞానం. ఏ జ్ఞానం వల్లైతే మనకు అజ్ఞానం నశిస్తుందో, ఆత్మ అజ్ఞానం నశిస్తుందో, మనకు ఆత్మజ్ఞానం లభిస్తుందో, అప్పుడు నిత్యమైనటువంటి సుఖం శాంతి లభిస్తుంది. అజరామరమైనటువంటి శాశ్వతమైన నిత్యమైన సుఖం శాంతి మనిషికి అప్పుడు మాత్రమే లభిస్తుంది. ఇది పరమ సత్యం. ఇది ఎవరూ ఎన్నటికీ కాదనలేరు. ఇది పరమ సత్యం. జగత్తు సృష్టి జరిగినప్పటి నుంచి మానవులు కొంతమంది మహాత్ములై జ్ఞానులైన వారు చెప్పినటువంటి సత్యం, పరమసత్యం. కనుక ఆ మహానుభావులు జ్ఞానులైన వారి మార్గంలో మనం పయనించదలుచుకుంటే, వారు చెప్పినటువంటి వాక్యం మీద మనకు విశ్వాసం ఉంటే, ఏ వాక్యం? బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, అక్షర విద్య, పరావిద్య మాత్రమే సుఖం శాంతి ఇస్తుంది, మరేది సుఖశాంతి ఇవ్వలేదు అనే వాక్యం మీద గనక విశ్వాసం ఉంటే, ఆ జ్ఞానులు చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి అంటే ఆ ఉపనిషత్తులు చదవాలి. అదే కైవల్యోపనిషత్తు అన్నారు. ఎటువంటి బ్రహ్మ విద్యని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు దానిలో ఏమి చెప్పబడింది తెలుసుకోవాలంటే ఆరు లింగాల ద్వారా తెలుసుకోవాలి. షట్ లింగాని అని చెప్పాను. ఎలాగైతే ఒక చిరునామా కనుక్కోవాలంటే, అడ్రస్ కనుక్కోవాలంటే లింగం అనమాట. ఫలానా చోట అండి, దాని ప్రక్కన ఆ షాప్ ఉంటుంది, దీని ప్రక్కన అది ఉంటుంది, దాని దగ్గర కొబ్బరి చెట్టు ఉంటుంది. లింగాలన్నీ చెప్తాను చూసారా? వాళ్ళింటి దగ్గర పెద్ద కొబ్బరి చెట్టు ఉంటుందండి, వాళ్ళింటి ముందు జాజి చెట్టు ఉంటుందండి. ఇవన్నీ లింగాలు. ఆ యొక్క లింగాలని పట్టుకొని మనం ఆ విషయాన్ని కనుక్కోవాలి, ఆ ఇంటిని కనుక్కోవాలి. ఆచూకీ అంటారు చూసారా? ఆచూకీ ద్వారా తెలుసుకోవాలి అనమాట. తమిళంలో వాళ్ళు అడయాళం అంటారు. దాని ద్వారా ఇంకొకటి తెలుసుకోవడం అన్నమాట. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయం ఏమిటి, తాత్పర్యం అంటాం, సెంట్రల్ థీమ్ అంటారు. తాత్పర్యం ఏమిటిని తెలుసుకోవాలి అంటే ఆరు లింగాల ద్వారా తెలుసుకోవాలి. మొదట్లో ఏం చెప్పబడింది, చివరిలో ఏం చెప్పబడింది. ఉపక్రమం, ఉపసంహారం, మొదటి లింగం. మొదట్లో ఆత్మను తెలుసుకుంటే దుఃఖం ఉండదు అని మొదట్లో చెప్పబడుతుంది. చివరిలో కూడా అదే చెప్పబడుతుంది. అది ఉపక్రమం, ఉపసంహారం. మొదలు చివర ఏం చెప్పబడిందో అది ముఖ్యమైనది అని అర్థం. అది ముఖ్యమైన విషయం అందులో, ఉపక్రమ ఉపసంహారం. రెండవది అభ్యాస. తిరిగి తిరిగి మరలా మరలా ఏదైతే చెప్పబడుతుందో, ఛాందోగ్యంలో 6వ అధ్యాయంలో 9 సార్లు తత్వమసి తత్వమసి అని చెప్పి చెప్తారు గురువుగారు శ్వేతకేతుకి. ఓ శ్వేతకేతు, నువ్వు ఆ బ్రహ్మం వే అన్నాడు. ఒకసారి చెప్తే చాలదు, 9 సార్లు చెప్పాడు. తత్వం అసి, మరొక ఉదాహరణ తీసుకొని మళ్ళీ తత్వం అసి చదువుతాం చాందోగ్యం తర్వాత. తత్వం అసి, మరొక ఉదాహరణ తీసుకొని తత్వం అసి అన్నారు. అభ్యాసం అన్నమాట అది. తిరిగి 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 ఎప్పుడైతే ఎక్కడైతే చెప్తున్నారో అందులో ఉంది విషయం అక్కడ, అది గమనించు అని అర్థం. అభ్యాస అన్నారు. అది లింగం, 2వ లింగం. 3వ లింగం ఏంటంటే అపూర్వత. ఎక్కడ చెప్పనటువంటి విషయం, తెలియనటువంటి విషయం, నూతనంగా ఉంటుంది ఆ విషయం. అంతకుముందు వినలేదు అసలు ఎక్కడ, అంతకుముందు తెలియనటువంటి విషయం అన్నమాట. అన్నోన్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు. అపూర్వంగా ఉందండి అంటే పూర్వం ఎక్కడా వినలేదు అని అర్థం. ఆ పూర్వం అంటే ఏమిటి? పూర్వం ఇంతకుముందు ఎక్కడా ఏమి వినలేదు ఇది, ఈ ఆత్మని గురించి. అటువంటి విషయం మాట్లాడుతున్నది కాబట్టి అది తాత్పర్యం. ఆత్మ విషయంలోనే తాత్పర్యం, అద్వైత ఆత్మ విషయంలోనే తాత్పర్యం ఉంది. కానీ స్వర్గ విషయంలో కానీ, సృష్టి విషయంలో కానీ, శరీర విషయంలో కానీ తాత్పర్యం లేదు అన్నారు. ఇది అపూర్వత అన్న 3వ లింగం అయిపోయింది. ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వత. తర్వాత 4 ఫలం, ప్రయోజనం. ఎక్కడెక్కడైతే ప్రయోజనం చెప్పబడిందో అదే ముఖ్యమైనది. అద్వైత జ్ఞానాన్ని పొందితే, ఆత్మజ్ఞానాన్ని పొందితే వ్యక్తి జనన మరణాల నుంచి ముక్తి పొందుతాడు. మరల పునర్జన్మ అంటూ ఉండదు, అది ప్రయోజనం. తరతి శోకం ఆత్మవిత్, శోకాన్నించి బయటపడతాడు. విద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయాలు తీరిపోతాయి. సంచిత కర్మ ఆగామి కర్మ అన్నీ నశించిపోతాయి. క్షీయంతే అస్య కర్మాణి, ప్రయోజనం చెప్పబడింది కనుక అందులో తాత్పర్యం ఉంది. ఎక్కడెక్కడ ప్రయోజనం చెప్పబడిందో ఆ ప్రయోజనం ఉంది కాబట్టి అది తాత్పర్యలింగం. 5వది ఏమిటంటే అర్థవాద అన్నారు. ఉపనిషత్తుల్లో కూడా స్వర్గం గురించి మాట్లాడబడింది, భగవద్గీతలో కూడా స్వర్గం గురించి చెప్పబడింది. కానీ ఆ ఫలం శాశ్వతమైన ఫలం కాదు. అది ఆ ఫలం శాశ్వతమైనది కాదు. అక్కడే చెప్పింది ఉపనిషత్తు కూడా, ఈ ఫలం వల్ల శాశ్వత మోక్షాన్ని పొందలేడు అని చెప్పబడింది. కనుక ఆ ప్రయోజనం ప్రయోజనం కాదు. అర్థవాదం అంటే ఏమిటి అంటారు, నిందాస్తుతి. కొన్ని కొన్ని చోట్ల ఉపనిషత్తు స్తుతి చేస్తుంది. దేని నింద చేస్తున్నది, దేని స్తుతి చేస్తున్నది ఉపనిషత్తు, అది తెలుసుకోవాలి. స్తుతి చేసేదాన్ని తీసుకోవాలి, నింద చేసేదాన్ని వదలాలి. స్వర్గాన్ని నిందిస్తుంది ఉపనిషత్తు, శాస్త్రాలన్నీ స్వర్గాన్ని నిందిస్తాయి. స్వర్గంలో ఈ సుఖాలున్నాయి, ఈ భోగాలున్నాయి, నువ్వు ఇలా పొందగలవు అని చెప్పిన తర్వాత దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది, మళ్ళీ భూమి మీద పడతావు. ఎంత స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాల్సిందే అని చెప్తుంది. అక్కడ నింద చేసింది చూసారా. ఎక్కడెక్కడ స్తుతి చేస్తున్నదో, ఆత్మజ్ఞానం దాన్ని శృతి చేస్తుంది ఉపనిషత్తు. దీన్ని మించిన జ్ఞానం లేదు. ప్రపంచంలో ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు ఏకకారణ కారణ విజ్ఞానేన సర్వ జ్ఞానం భవతి అనేటువంటి చోట్ల స్తుతి చేస్తూ ఉంటుంది బ్రహ్మ విద్య గురించి. ఇక్కడే రెండవ మంత్రంలోనే స్తుతి వస్తుంది ఇప్పుడు బ్రహ్మ విద్య గురించి. ఆ స్తుతిలోనే మనకు తెలిసిపోతుంది ఎక్కడ తాత్పర్యం ఉన్నది అని చెప్పి, అది గ్రహించగలగాలి. చివరిది ఏమిటంటే ఉపపత్తి, ఇది చెప్తూ ఆపేశాను క్లాసు. ఉపపత్తి అని చెప్పాను అంతే. ఉపపత్తి అంటే ఇంగ్లీష్లో లాజిక్ అంటారు, రీజనింగ్ అంటారు. లాజిక్ రీజనింగ్ అంటే ఏమిటి, న్యాయం తర్కం. ఏదైనా లాజిక్కి స్టాండ్ అవ్వాలి. అదంతా ఇల్లాజికల్ అండి, నువ్వు మాట్లాడేది జరిగే పని కాదు అంటారు చూసారా. జరగనటువంటి దాన్ని చెప్పకూడదు, అది న్యాయబద్ధంగా ఉండాలి, లాజికల్గా ఉండాలి. వాడు మాట్లాడేదంటే ఇల్లాజికల్ అండి, లాజిక్కే లేదంటారు చూసారా. అలా లాజిక్ లేకుండా ఉండకూడదు. యుక్తి అంటాం సంస్కృతంలో, ఉపపత్తి అంటే యుక్తి అని అర్థం. యుక్తికి నిలవగలగాలి ఒక వ్యాఖ్యానం చేస్తే, లేకపోతే ఏమవుతుందంటే కొంతకాలానికి ఆ చెప్పిన మాటకి విలువ లేకుండా పోతుంది. ఒకవేళ స్వర్గం శాశ్వతం అని అన్నది అనుకోండి వేదాంతం ఉపనిషత్తు, అది యుక్తి విరుద్ధం. శాస్త్రం ఎక్కడ చెప్పదు స్వర్గం శాశ్వతం స్వర్గం వల్ల. ఒకవేళ ఎక్కడైనా చెప్పు ఉంటే నువ్వు అమృతత్వం పొందుతావు స్వర్గానికి వెళితే అన్నది. అమృతత్వం అంటే మోక్షం అన్న చోట కూడా అమృతత్వం అంటాం మనం. స్వర్గానికి వెళితే అమృతం తాగుతూనే ఉంటాడు, అమృతత్వం అంటాం. ఒకవేళ ఉపనిషత్తు కనుక అమృతత్వం పొందుతాడు స్వర్గానికి వెళితే అని అంటే అది ఇల్లాజికల్. ఎంత శుభకర్మలు చేసినా కూడా మనిషి స్వర్గానికి వెళితే తిరిగి వస్తాడు. అందుకని ఎక్కడా కూడా ఉపనిషత్తు స్వర్గం శాశ్వతం అని చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఉంటే అది యుక్తి విరుద్ధం అవుతుంది. అందుకని ఉపనిషత్తు చెప్పే మాటలన్నీ కూడా యుక్తికి సమంజసంగా ఉండాలి, యుక్తికి అనుగుణంగా ఉండాలి. శృతి యుక్తి అనుభవ అంటారు, అనుభవ విరుద్ధంగా ఉండకూడదు చెప్పే మాటలు. ఎంత బ్రహ్మ విద్య ఆత్మవిద్య అయినా కూడా అనుభవంగా విరుద్ధం చెప్తే ఎవరు అయినరు. అనుభవానికి కూడా అది సరిపోవాలి, యుక్తికి సరిపోవాలి. శృతి ప్రమాణం, యుక్తి ప్రమాణం, అనుభవ ప్రమాణం, ఇన్ని ప్రమాణాలు నిలుచుకుంటూ రావాలి మనం చెప్పే ఒక్క వాక్యం. అప్పుడే జనులు వింటారు మాట్లాడతారు. ఆయన మాట్లాడని ఇల్లాజికల్ అండి, అందులో పస్సే లేదంటారు చూసారా. అందులో పస్సే లేదంటే ఏమిటి, స్టఫ్ లేదని అర్థం. అంటే దాన్ని కనుక విచారణ కనుక చేయడం మొదలు పెట్టామంటే ఆ మాట నిలవదు. వాడు చెప్పింది ఎంక్వైరీ చేస్తే, దాన్ని కనుక విచారణ చేస్తే, ఎనాలిసిస్ చేస్తే ఇట్ కెనాట్ స్టాండ్ అని అర్థం. శాస్త్రం చెప్పేది నీవు బ్రహ్మానివే అని చెప్పేది శాస్త్రం చెప్తున్నది. శృతి ప్రమాణం, యుక్తి ప్రమాణం, అనుభవ ప్రమాణం కూడా అది. కనుక శృతి యుక్తి అనుభవ ప్రమాణాలు ద్వారా మనం తెలుసుకోవాలి, షట్ లింగాల ద్వారా తెలుసుకోవాలి అని అర్థం. ఈ షట్ లింగాలు తెలుసుకోవాలి అంటే ఒక గురువు ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. లింగాలు బాగానే ఉన్నాయండి, మేము ఎన్నో లింగాలు చూసాం, కోటి కోటి లింగాలు చూసాం. ఆ లింగాలన్నీ సరినాయన, ఈ షట్ లింగాలు తెలుసుకోవాలి అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. ఇది తెలుసుకోవాలంటే సామాన్యంగా తెలుసుకోలేము. ఆ సమస్యలు ఏమిటి అంటే, మొదటి సమస్య మనకు సహజంగా మనిషి యొక్క మనస్సుకి ఒక పద్ధతి అలవాటైందంటే అందులోనే పడిపోతుంది. గానుగలో గానుగ ఎద్దు అంటారు చూసారా, సున్నపు గానుగలు కానీ నూనె గానుగలు కానీ ఆ ఎద్దుకి ఏం చేస్తారంటే కళ్ళు కట్టేస్తారు ఇట్లా, లేకపోతే చుట్టూ తిరగద్దు అది. అందుకని కళ్ళు కడితే చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందులోనే, దాని చుట్టూ ఆ రాయిని తిప్పుతుంది. మన మనస్సు కూడా అంతే. గానుగెద్దులాగా అంటుంటారు చూసారా, అంటే వాడికంటే వాడికి ఆలోచన ఉండదు, అటగే చూస్తూ ఉంటాడు అన్నమాట. ఏమిటండి గానుగెద్దు అంటారు అంటే ఏమిటో తెలుసా శిష్యం? ప్రతిదాన్ని మనం ఏదైతే వింటామో పుస్తకంలో, ఏదైతే చెప్పబడిందో దాన్ని బయట ఫలానా చోట ఉన్నది అని వెతుకుతాం. ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఒక వస్తువుని గురించి విన్నామనుకోండి, ఒక వస్తువు గురించి విన్నాం, మానస సరోవర్ గురించి చదివాము, విన్నాము, సీడీలు చూసాము, ఎవరెవరో చెప్తున్నారు, ఏమిటో అన్నారు, నేను కూడా వెళ్ళి మానస సరోవర్ చూడాలి అని అనిపిస్తుంది. లేకపోతే నల్లి షాపులో కొత్త రకంగా న్యూ శారీ వచ్చింది, మూడు రకాలు కల్లాదంటే వెనకటి రోజుల్లో రెండు రంగులు ఉండేవి, ఇప్పుడు నాలుగు రంగులు, తొమ్మిది రంగులు, పది రంగులు, అదేమిటో చూడాలి అన్నారు. పేపర్లో చదివాం సేల్స్ ఉన్నదన్నారు, డిస్కౌంట్ అందులో, ఆ డిస్కౌంట్ కూడా నాలుగు రోజుల వరకే, అందులో మధ్యలో ఆదివారం వచ్చింది. అందుకని మన మనస్సు అంతా కూడా ఆలోచిస్తుంది, ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు కొందామా అన్నారు. అది చూడటం కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రతిదీ కూడా విన్నదాన్ని, చదివిన దాన్ని, చూసిన దాన్ని మళ్ళీ మళ్ళీ అది ఎక్కడో ఉంది కనుక్కోవాలని ఆబ్జెక్టిఫికేషన్ అన్నమాట. ఆ వస్తువుని మనం చూడాలి, అప్పుడే మనకు తృప్తి. అక్కడేదో బోర్డు చూసే వస్తుంటే ఈస్థెటిక్ స్మైల్ అని రాశాడు, ఈస్థెటిక్ స్మైల్ డెంటల్ క్లినిక్ అన్నారు. ఏమిటో ఈస్థెటిక్ స్మైల్ అంటే స్మైల్ చేయడం నేర్పుతారేమో అనుకున్నాను. కాదు, మా డెంటిస్ట్ మన డెంటల్ హాస్పిటల్ కనుక వస్తే, క్లినిక్కి వస్తే మీకు మీ స్మైల్ ఈస్థెటిక్గా ఉంటుంది. అది చూడంగానే జనానికి ఏమనిపిస్తుంది, అమ్మా వెళ్ళి చూడాలి, మన పళ్ళు కూడా కొంచెం సెట్ చేయించుకుందాం. ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో, అది అట్లా వెళ్ళి మనం డైరెక్ట్గా చూడాలనే కోరిక కలగడం సహజం, చాలా సహజం. అదేవిధంగా ఉపనిషత్తు బ్రహ్మాన్ని గురించి మాట్లాడేటప్పుడు, ఆత్మని గురించి మాట్లాడేటప్పుడు, ఆత్మా శుద్ధః, ఆత్మా నిత్యః, ఆత్మా బుద్ధః, ఆత్మా ముక్తః, ఆత్మ ఎక్కడుందో చూసి తీరాలండి అన్నారు. ఇది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అంటారు. అది బయట చూడాలి చూడాలి అనేటువంటి ఆ అలవాటుని చూసారా, ఆ అలవాటు ప్రకారమే మనసు ఆలోచిస్తుంది. మీరు బాగా చెప్పండి స్వామిని, తర్వాత మేము ఆత్మను చూస్తాము అని అంటారు. మీరు బాగా ఆత్మని గురించి చెప్పండి ముందు, తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడెక్కడ చూసారా పేపర్లో ఆయనకు పాదపూజ చేస్తే 5 లక్షలు ఇస్తే నీకు మోక్షం వస్తుందని చెప్పాట శిష్యుడు ఎవరో. వెంటనే వార్త విన్నారు, మరి ఆబ్జెక్టిఫికేషనే కదా, మోక్షం వస్తుందని ఆశపడ్డారా లేదా? ఒకటే మోక్షం. ఇట్లా విన్న తర్వాత ఆ మాటల మీద మన ప్రభావం చూడు ఎంత పడుతుంది మన మీద అన్నారు. అదేవిధంగా ఆత్మని గురించి మాట్లాడేటప్పుడు చాలా బాగుందండి, ఆత్మని చూస్తే బాగుండి ఒకసారి ఎక్కడైనా అన్నారు. మనకు బుద్ధిలో పుట్టింది ఆత్మను చూడాలి, ఆ బ్రహ్మాన్ని చూడాలంటే మన యొక్క వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి చాలామంది ఉంటారు కదా, నేను చూపిస్తారా అంటారు. నేను చూపిస్తారా అంటే అక్కడ నల్లమల ఫారెస్ట్ అడవుల్లో చూపిస్తాడు ఆత్మని. ఇది సమస్య. ఆ గురువుగారు ఏం చేయాలంటే, ఆత్మ ఎక్కడో బయట ఉండదు, అది ఒక వస్తువులాగా చూసేటటువంటి వస్తువు కాదు, అన్ని వస్తువులలాగా చూడబడేటటువంటి వస్తువు కాదు, ఎందుకంటే అది బాహ్యంగా లేదు, అది బయట లేదు. అది ఎక్కడుంది మరి అంటే, నీ లోపలే ఉన్నది. నా లోపల ఎక్కడ ఉందంటే, నీ లోపల ఎక్కడో కాదు, ఉండడం నువ్వే అది అని గురువుగారు చెప్పాలి. అది గురువుగారి బాధ్యత. అలా గనక చెప్పకపోతే ఆ గురువుగారు సరైన గురువు కాదని చెప్పి శాస్త్రమే చెప్పింది. కనుక ఆత్మ అంటే ఎక్కడో లేదు, నువ్వు వేరే వస్తువులలాగా చూసేటటువంటి వస్తువు కాదది, కనుక బయట వెతకవాకు ఆత్మని అని అన్నారు. మరి లోపల వెతకమంటారా అన్నాడు. అయితే కళ్ళు మూసుకొని లోపల వెతుకుతానన్నాడు హృదయంలో. లోపల వెతికినా కూడా కనపడదు. మరొక సమస్య, రెండో సమస్య. ఇంతవరకు ఒక వస్తువుగా చూడాలనేటువంటి తాపత్రయం ఉండడం ఒక సమస్య, ఇప్పుడు లోపలే ఉందనేటప్పటికి లోపల వెతకడం మొదలుపెట్టాడు కళ్ళు మూసుకొని, ఇదొక సమస్య. శాస్త్రం చెప్తుంది లోపల వెతికినా కనపడదు అన్నాడు. ఇదేమిటండి, అసలు అట్లాంటి వస్తువు ఉంటుందా ప్రపంచంలో? ఉంటే బయటన్నా ఉండాలి, లేకపోతే లోపలన్నా ఉండాలి. లోపల బయట కనపడదు, లోపల కనపడదు, మరి ఎక్కడా కనపడదు అంటే అసలు ఆ విషయం, ఆ ఆత్మ ఉన్నదా లేదా అంటారన్నారు. బయట కనపడకపోయినా లోపల కనపడకపోయినా అది ఉంటుంది అన్నారు. నాకేం నమ్మేటట్లుగా లేదన్నాడు. ఇక్కడ ఏంటి సమస్య తెలుసా? ఆ ఆత్మ నువ్వే అవడం వల్ల అబ్జర్వర్ అంటాడు. ఏ వస్తువునైతే నేను చూడాలనుకున్నానో, క్లిప్పును చూస్తున్నాను, పువ్వును చూస్తున్నాను, మైక్ను చూస్తున్నాను, హాలు చూస్తున్నాను, ఇది చూడబడే వస్తువు, నేను చూసేవాణ్ణి. చూసేవాణ్ణి చూడబడే వస్తువు, దీన్ని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ అంటే చూసేవాడు, సీయర్. చూడబడే వస్తువు బయట ఉంటుంది. ఆ ఆత్మ అబ్జర్వర్, చూసేవాడే అయినప్పుడు అది చూడబడే వస్తువు ఎట్లా అవుతుంది? చూసారా? ఆ ఆత్మ చూసేవాడే అవడం వల్ల, అబ్జర్వరే అవడం వల్ల, సబ్జెక్టే అవడం వల్ల అది చూడబడే వస్తువు కాలేదు. అర్థమైందా? అందుకని ఆత్మ అంటే వేరే ఎక్కడో ఉంది అనుకోకూడదు. ఆత్మని చూడాలి అని ఎవరైతే అనుకుంటున్నాడో వాడే ఆత్మ. ఇది రెండవ సమస్య. ఈ సమస్య తీర్చాలి అంటే గురువు మాత్రమే తీర్చగలడు అన్నారు. తర్వాత ఈ ఉపనిషత్తు కైవల్యోపనిషత్ అథర్వణ వేదానికి సంబంధించినది. ఉపనిషత్తు అంటే ఏమిటి? ఇంతకుముందు ఉపనిషత్తులు చెప్పినప్పుడు చెప్పాను అర్థం, కానీ మరలా చెప్తాను. అభ్యాసం కదా, చెప్పింది చెప్తూ ఉండడమే కదా మన పని. అయితే ఉపనిషత్తుకి చాలా అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం చూస్తాం ఇక్కడ. బ్రహ్మ విద్యకే ఉపనిషత్తు అని పేరు. ఉపని అంటే దగ్గరకు చేరటం, ఉప అంటే సమీపం, దగ్గరకు చేరటం, ఉపనయనం. శిష్యుడు గురువు దగ్గరికి సమీపించడం ఉపనయనం, దాన్ని ఉపనయన సంస్కారం అంటాం. యజ్ఞోపవీతం వేసిన తర్వాత, ఉపనయనం అయిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేయాలంటే గురుకులానికి వెళ్ళాలి. ఇంట్లో కూర్చొని కంప్యూటరు, టీవీ ఇట్లాంటివన్నీ చూడకూడదు. ఇంకా తల్లి తండ్రి కాదు, గురువుగారే తల్లి తండ్రి ఆ రోజుల్లో. ఇప్పుడైతే ఉపనయనం అంటే ఏమిటండి అని అడుగుతారు. ఉపనయనం చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి గురుకులానికి. సినిమాలు కానీ, సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ, హోటళ్ళకి వెళ్ళటం కానీ, బయట తినడం కానీ ఇట్లాంటివేమీ ఉండకూడదు. గురువును సమీపించడం ఉపనయనం, సంస్కారం అది. ఇప్పుడు రేపు పెళ్ళి అంటే వీడు ఉపనయనం చేస్తున్నారు, ఎందుకంటే వీడు గాయత్రి మంత్రం చెయ్యడని చెప్పి వాళ్ళ నాన్న. వీడికి ఎందుకండి ఉపనయనం చేసి కూర్చుంటే ముందుగానే వీడు అన్నీ తింటాడు, అక్కడికి ఇక్కడికి పోయి పాకేవి, నడిచేవి, ఎగిరి ఇవన్నీ తింటుంటాడు. వీడికి ఎందుకు గాయత్రి మంత్రం అని చెప్పి ఆయన జాగ్రత్తగా రేపు పెళ్ళి అంటే ఈవేళ చేస్తాడు ఉపనయనం. ఇంకా వీడు గురుకులానికి ఏం పోతాడు? అమెరికా సెనెట్ దగ్గర పోయి నుంచుంటాడు. అమెరికాకి ఎప్పుడు పోదామని అక్కడ నుంచాడు, గురుకులానికి పోడు, అక్కడ నుంచుంటాం. ఎక్కడ? రోడ్డు మీద, మౌంట్ రోడ్లో, ఎండ ఎండలో. అది ఎప్పుడు? మే మంత్లో, ఏప్రిల్లో. వెన్నెల్లాగా ఉంటుంది వాళ్ళకి. అక్కడ నుంచున్న వాళ్ళకి మనం బయటని చూస్తే వీడు ఎలా నుంచున్నాడని ఎండలో అనుకుంటాం. అది వాళ్ళకి వెన్నెల. ఎందుకంటే డాలర్లు, డాలర్లలో సమ్మర్ కూడా వెన్నెల్లాగా కనపడుతుంది అన్నారు. గురుకులానికి ఏం పోతారు? సరే, అది అలా వదిలిపెట్టేయండి, ఆ విషయాన్ని మర్చిపోండి. ఉపనయనం అన్నాం. ఉపనయనం అంటే ఇక్కడ అసలు అర్థం ఏమిటి? ఉపనిషత్, ఉపనయనం అనేది ఉపనిషత్తు చదవడానికి కావలసినటువంటి సంస్కారం, అది ఉపనయన సంస్కారం. ఉపనిషత్తు జ్ఞానం పొందడానికి కావలసినటువంటి సంస్కారం ఉపనయనం. ఎందుకంటే ఈ పిల్లవాడిని, ఒరే నువ్వు జీవాత్మ, నువ్వు పరమాత్మని తెలుసుకోవాలి, జీవాత్మని పరమాత్మ సమీపానికి తీసుకువెళ్ళేటటువంటి సంస్కారం ఉపనిషత్తు అంటే. ఇప్పుడేమిటి, జీవాత్మని పరమాత్మని దగ్గరగా చేర్చేటటువంటి విద్య అని అర్థం. నేను జీవాత్మని, ఆ పరమాత్మని తెలుసుకోవాలి, ఆ పరమాత్మలో ఐక్యం కావాలి, అలా చేసేటటువంటి విద్యే ఉపనిషత్తు అన్నారు. కావండి, ఇవన్నీ చదవడం ఎందుకు? అసలు క్లాసు వచ్చిన తర్వాత ఇంకా కన్ఫ్యూషన్లు ఎక్కువగా వస్తున్నాయి, అంతకుముందే బాగున్నాను అనుకుంటారు అందరూ. కాదు, ఇప్పుడు హోమియోపతి మందులాగా హోమియోపతి వేసుకోగానే ఎగ్రవేట్ అవుతుంది, తర్వాత కొద్ది రోజులకి సద్దు మడుగుతుంది. అట్లాగే వేదాంతానికి వచ్చినప్పుడు ఎక్కడ లేని సమస్యలన్నీ వస్తాయి మనకి, చాలా సహజం. ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడంటారు కొంతమంది, దేవుడు నీలోనే ఉన్నాడని కొంతమంది అంటారు, దేవుడు నీలోనే లేడు పైన లేడు అంతటే వ్యాపించి ఉన్నాడంటాడు కొంతమంది. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే దేవుడు అక్కడ లేడు, అంతటా వ్యాపించడమే కాదు, నీలో ఉండడం కాదు, నువ్వే అంటున్నారు మీరు, ఇది ఇంకా కన్ఫ్యూషన్గా ఉంది. అట్లా కన్ఫ్యూషన్ అనిపించడం కూడా మంచిదే. అందుకే అలా కన్ఫ్యూషన్ వచ్చిన వాడికి కాస్త థింకింగ్ ఉంటుంది. ఎప్పుడైనా నాకు ఏ కన్ఫ్యూషన్ లేదండి, నేను ఎప్పుడు కామ్గా ఉంటానంటే వాడికి ఆలోచనే లేదని అర్థం అన్నారు. కాస్త కన్ఫ్యూషన్ ఉండాలి, ఎందుకంటే ఆలోచించే బుద్ధికి కన్ఫ్యూషన్లు వస్తాయి, ఏం చేస్తాం, రావాలి. అప్పుడు దాన్ని ఎంక్వైరీ అంటారు, మీమాంస అంటారు. అందుకని నాకైనా అన్ని సమస్యలు వస్తున్నాయి, ఆలోచనలు అందరికీ రావట్లేదు అనుకోవద్దు మీరు, అందరికీ ఉంటాయి. కనుక అలా ఆలోచన శక్తి రావాలి మనిషికి అన్నారు ఉపనిషత్తు అన్నారు. అంటే జీవాత్మ పరమాత్మ దగ్గరకు జ్ఞానం ద్వారా ఒకటి ఐక్యం అవ్వడం అన్నారు. జ్ఞానం ద్వారా ఏదైతే చేస్తుందో, ఏ యొక్క ఉపనిషత్తు చదివితే ఈ జీవాత్మ పరమాత్మ అనేటువంటి జ్ఞానం నాకు లభిస్తుందో అది ఉపనిషత్తు. నన్ను జీవాత్మని ఆ పరమాత్మలో ఐక్యం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి శాస్త్రం ఉపనిషత్తు అన్నారు. అది ఉపాని అనే అర్థం. ఉపాని చెప్పారు, షద్ అంటే ఏమిటన్నారు? షద్ అంటే నాశనం చేసేది అని అర్థం. షదులు ధాతు నాశనం చేసేది. ఇంగ్లీష్లో సద్ అంటే ఎస్ఏడి, శాడ్ అంటే శాడ్ని నాశనం చేసేది. శాడ్ అంటే ఏమిటి? దుఃఖం, దుఃఖాన్ని నాశనం చేసేది. శాడ్ని నాశనం చేసే కనుక షడ్ అని పేరు. షద్, షద్, షద్ అంటాం. షద్ అంటే నాశనం చేసేది. ఏం నాశనం చేస్తుంది? అజ్ఞానాన్ని నాశనం చేసేది ఉపనిషత్తు. నేను వేరే, జీవాత్మని వేరే, ఆ పరమాత్మ వేరే అనేటువంటి భేద బుద్ధి ఉంది కదా, అజ్ఞానం, దాన్ని నాశనం చేసేది ఉపనిషత్తు అన్నారు. దీనికి ఒక శ్లోకం ఉంది, ఉపనీయేమం ఆత్మానం కృత్వా అపాస్తద్వయం పునః నిహంతి అవిద్యా తజ్జం చ తస్మాదుపనిషన్మత అన్నారు. ఉపనీయేమం ఆత్మానం, ఈ జీవాత్మని ఆ పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళేది అన్నారు. తీసుకువెళ్ళడం అంటే అది ఎక్కడో ఉంది మైలాపూర్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకోకూడదు. తీసుకువెళ్ళడం అంటే మనలో ఆ దూరం అనేటువంటి భావన ఉంది కదా, ఆ దూరాన్ని తొలగించేది అని అర్థం. ఆ దూరాన్ని తొలగించేది అన్నారు. ఉపనీయేమం ఆత్మానం కృత్వా అపాస్తద్వయం అన్నారు. రెండింటిని పోగొడుతుందట, జన్మ కర్మ రెండింటిని పోగొడుతుంది. నిహంతి అవిద్యా తజ్జంచ అన్నారు. నాశనం చేస్తుందిట ఉపనిషత్తు ఏమిటిని, అవిద్య అజ్ఞానాన్ని. తజ్జం అవిద్య వల్ల పుట్టినటువంటి జన్మ కర్మ, తజ్జంచ కార్యం, దీనివల్ల అవిద్య అజ్ఞానం వల్ల పుట్టిందే కర్మ జన్మ. మరలా జన్మ పుట్టడం, జన్మ రావడం, జన్మ రాగానే కర్మ చేయడం, ఇవన్నిటిని కూడా పోగొట్టేది అన్నారు. తస్మాత్ ఉపనిషన్మత, అందువలన దీన్ని ఉపనిషత్తు అన్నారు అన్నారు. ఈ ఒక్క శ్లోకం చాలు అర్థం చేసుకునే వాళ్ళకి. అర్థం చేసుకునే వాళ్ళకి ఎన్ని శ్లోకాలు చెప్పినా ప్రయోజనం లేదు. అర్థం చేసుకునేవాడికి ఒక్క శ్లోకం చాలు, ఒక వాక్యం చాలు. బుద్ధిమంతులకి, మీలాంటి వాళ్ళకి కదా, బుద్ధిమంతులేనండి చదివేది వేదాంతం, ఎవరు చదువుతారు మరి. ఉపనిషన్మద, ఈ ఉపనిషత్తులు ఎలా ఉన్నాయి, తర్వాత వాక్యం. సంవాద రూపేణ అన్నారు. సంవాదం అంటే డైలాగ్ అంటారు, గురువుగారు శిష్యుడు. ఒక గురువుగారు ఇద్దరు శిష్యులు కానీ, ముగ్గురు శిష్యులు కానీ, ఒక శిష్యుడు కానీ ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడ ఎంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు శిష్యులు. ఆ రోజుల్లో ఒకళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు. శంకరాచార్య వారికి నలుగురే శిష్యులు, నేనే బెటర్. అర్జునుడికి ఒక్కడే శిష్యుడు కృష్ణుడికి, తర్వాత ఉద్ధవుడు, ఇద్దరే శిష్యులు అంత కృష్ణ పరమాత్ముడికే. కాబట్టి కలియుగంలోనే బెటర్ అనుకుంటాను. అట్లా ఏం కాదండోయ్, ఒక్క శిష్యుడున్న జమ్ము లాంటి శిష్యుడు ఉండాలి. అది చూడాలి మనం. ఆహా, మేమంతా జమ్ముల వండి అనుకో, జమ్ములైతే మరి చాలా ఆనందం. అర్జునుడు ఎంతటి గొప్పవాడు శిష్యుడు, ఉద్ధవుడు అంత గొప్పవాడు, శంకరాచార్య వారికి ఉన్న శిష్యులు అందరూ హెమాహెమీలు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, తెలివితేటలు. జీనియస్ అంటే జీనియస్. అందుకని ఎంతమంది శిష్యులు ఉన్నారా అని కాదు లెక్క, ఎట్లాంటి శిష్యులు ఉన్నారా అనేది ముఖ్యం. సాధన చతుష్టయ సంపన్నులయ్యి సునిశ్చితమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళై, శ్రద్ధాభక్తులు కలిగిన వాళ్ళై ఉండవాళ్ళు నిజమైన శిష్యులు ఉన్నారు. కనుక అటువంటి శిష్యులు, మనం చదివే ఉపనిషత్తుల్లో ఉన్నవాళ్ళందరూ అటువంటి శిష్యులు, ఉత్తమాధికారులందరూ. సంవాద రూపేణ ఉంటుంది ఉపనిషత్తు అంటేనే సంవాద రూపం. ఇలా ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయంటే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి మొత్తం. 2-3 చదివేటప్పటికి 10 సంవత్సరాలు పట్టింది మనకు. 1180 ఉపనిషత్తుల పేరు చెప్పడానికే మనకు టైం సరిపోదేమో. ఆ పుస్తకం అన్నీ ఉన్నాయి, 1180 ఉపనిషత్తుల పుస్తకం ఉంది నా దగ్గర. మరి అవన్నీ చెప్తారా స్వామి, నేను అడగండి. 1180 ఉపనిషత్తుల్లో మనకి ఇప్పుడు లభ్యమయ్యేవి పూర్తిగా 108. 1180 లేవు నా దగ్గర, 108 ఉన్నాయి. ఎందుకంటే 1180 ప్రింట్లే లేవు అసలు, కనుమరుగైపోయినాయి. ఇప్పుడు దొరికేవి పుస్తక రూపంలో 108 మాత్రమే, అదే నా దగ్గర ఉన్నది. 1180 కాదండి, సంఖ్య మర్చిపోయి చెప్పాను, 108 మాత్రమే ఉన్నాయి. ఆ 108లో కూడా 10 మాత్రమే శంకరాచార్య వారు భాష్యం రాశారు. 108లో 10 ఉపనిషత్తులకు మాత్రమే భాష్యం రాశారు, కమెంటరీ, పద పదానికి అర్థం రాశారు. ఇంకా చెప్పాలి అంటే కేనోపనిషత్తుకి 2 భాష్యాలు రాశారు. కేనోపనిషత్తుకి ముఖ్యమైన ఉపనిషత్తు కదా, చాలా దాన్ని పచ్చిమిరపకాయ ఇంత చూసి చిన్న మిరపకాయ పూసి ముడగ అంటారు చూసారా, చిన్న మిరపకాయ చూస్తే ఇంత ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే మండిపోతుంది కారం ఉన్నారు. అట్లాంటి ఉపనిషత్తు కేనోపనిషత్తు, దానికి 2 భాష్యాలు రాశారు, పదభాష్యం అని వాక్య భాష్యం అని. పదభాష్యం వాక్య భాష్యం మనం చదివే భాష్యాలు కాదు. ఇప్పుడు భాష్యాల మీద ఆధారపడి చెప్తున్నాను నేను ఇప్పుడు. మనకు మంత్రం మలకడమే కష్టంగా ఉంటే భాషమేం చదువుతాం. మీరందరూ 10 ఉపనిషత్తులు చదివితే అయిన తర్వాత ఓపిక ఉంటే మీకు నాకు భాష్యం చదువుదాం చెప్పాలని ఆశ, నాకు వినాలని మీకు ఆశ ఉంటే జరుగుతుంది అది. భాష్యం శంకరాచార్య వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఏమిటి ఆ ఉపనిషత్తులు అంటే కైవల్య ఉపనిషత్తు మాత్రం లేదు అందులో. ఆయన రాసిన 10 ఉపనిషత్తుల్లో కైవల్య ఉపనిషత్తు లేదు. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. 10 ఉపనిషత్తులకి రాశారు, కైవల్య ఉపనిషత్తు వచ్చింది అందులో, ఆ పేరే రాలేదు. అయినప్పటికీ కూడా ఆయన భాష్యం రాసిన ఉపనిషత్తులు చెప్పడమే సంప్రదాయం. సంప్రదాయంలో భాష్యంలో చెప్పినటువంటివి చెప్తున్నాం. ఎందుకంటే ఆ 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైన ఉపనిషత్తులు. అందులో చెప్పబడింది అన్ని ఉపనిషత్తులు కూడా ఉంటుంది. విషయం ఒకటే, కానీ కైవల్య ఉపనిషత్తు చెప్పకపోయినప్పటికీ కూడా, ఆయన శంకరాచార్య వారు భాష్యం రాయకపోయినప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యమైనది అవ్వడం వల్ల ఈ పరంపరలో చెప్పడం జరుగుతుంది. అందుకని నేను, మా గురువుగారు చెప్పారు, అందుకే నేను చెప్తాను మీకు. చాలా ముఖ్యమైన ఉపనిషత్తు, ప్రతి శ్లోకము ఒక మణిరత్నం లాంటిది. పేరు కైవల్య ఉపనిషత్తు. కైవల్యం అంటే కేవలస్య భావ కైవల్యం అన్నారు. ఉపనిషత్తులు చదవడానికి మంత్రం, మొదటి మంత్రానికి వెళ్ళడానికి ఇంతసేపు పడుతుంది మనం చూసారా? కేవలస్య భావ కైవల్యం. కేవలం అంటే అద్వైతం అని అర్థం. కేవలం అద్వైత ఆత్మ. తమిళంలో కేవలం కాదు, కేవలంగా మాట కేవలంగా ఉందంటే ఎందుకు పనికిరాని అని అర్థం. తెలుగులో కేవలం అంటే ఇది మాత్రమే అని అర్థం. ఇక్కడ కేవలం అంటే కైవల్యం. కేవలం అంటే అద్వైత ఆత్మ, ఆనంద ఆత్మ. ఆనందాన్నిచ్చేటటువంటిది, అద్వైత జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది కైవల్య ఉపనిషత్. ఆనంద ప్రదాత, కైవల్య ప్రదాత, అద్వైత ప్రదాత అన్నారు కనుక కైవల్య ఉపనిషత్. ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఉంటుంది మనకు తెలుసు. ఋగ్వేదానికి శాంతి పాఠం, యజుర్వేదానికి ఒక శాంతి పాఠం, అథర్వణ వేదానికి ఒక శాంతి పాఠం, సామవేదానికి ఒక శాంతి పాఠం. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించింది. ఏది మనం ఏ ఉపనిషత్తు చదువుతున్నాం? కైవల్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదంలో, అథర్వణ వేదాంతంలో వచ్చేటటువంటి ఉపనిషత్తు ఇది, కైవల్య ఉపనిషత్తు. ఈ అథర్వణ వేదం యొక్క శాంతి పాఠం భద్రం కరణేభి. మరొక ఉపనిషత్తు చదివాం, అథర్వణ వేదీయ ఉపనిషత్తు. ఈ శాంతి పాఠం కూడా చదివాం, గుర్తున్నది అనుకుంటాను. చాలా ఏండ్లై ఉంటుంది. ముండకోపనిషత్తు అన్నారు, ముండక ఉపనిషత్తు. మరొక ఉపనిషత్తు చదవబోతున్నాం, అథర్వణ వేదీయ ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు. అన్నీ ఒకటికానే అనిపిస్తాయి, ముండకం మాండుక్యం అని. ముండకం పూర్తి అయింది, మాండుక్యం చదువుతాం. దీని తర్వాత తైత్రీయం చదవాలి, తైత్రీయం తర్వాత మాండుక్యం చదవాలి, అదైన తర్వాత ఛాందోగ్యం చదవాలి, అదైన తర్వాత బృహదారణ్యకం చదవాలి, అదైన తర్వాత బ్రహ్మసూత్రం చదవాలి. స్వామిని అప్పటి వరకు ఆయుష్ ఉంటుందంటారా అన్నారు. ఆయుష్ ఉండడం ఏమిటి, మీరు ఇంకా యంగ్ అవుతారు, యువకులైపోతారు. ఏంటంటే శాస్త్రం వింటూ ఉంటే ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది, ఓపిక వస్తుంది, ఎక్కడ లేని ఓపిక వస్తుంది, శక్తి వస్తుంది. అందుకని వింటారు. ఇప్పుడు ఆ శాంతి పాఠం చదువుతాం. శాంతి పాఠం దేనికి అంటే, ఇటువంటి ఆత్మవిద్యను పొందాలి అంటే ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలి, నిర్విఘ్నంగా నా యొక్క చదువు సాగాలి అంటే విద్యా సముపార్జన, బ్రహ్మ విద్యా సముపార్జనం జరగాలి అంటే ఎటువంటి అడ్డంకులు రాకూడదు అన్నారు, విఘ్నాలు రాకూడదు అన్నారు. ఎటువంటి విఘ్నాలు వస్తాయంటే రకరకాల విఘ్నాలు వస్తాయి. మూడు రకాలైన విఘ్నాలు చెప్పబడింది. శరీరానికి సంబంధించినవి, అధ్యాత్మం, తలకాయ నొప్పి, కాళ్ళ నొప్పులు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇటువంటివన్నీ. ఈ విఘ్నాలన్నీ కూడా ఆ సోమవారం క్లాసు టైంకి రాకుండా ఉండాలి. అది భౌతిక తాపాలు. అది భౌతికం అంటే మన చుట్టుపక్కల ఉండేటటువంటి వర్షాలు, ఇటువంటివన్నీ, అతి ఎండలు, ఇట్లాంటి బాధలు ఉంటాయి కదా, ఈతి బాధలు అంటారు చూసారా, నైబర్స్ ప్రాబ్లం, సౌండ్ పొల్యూషన్, రకరకాల బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉండకుండా ఉంటే మనం హాయిగా చదువుతాం. ఇటు పక్క మిలిటెంట్స్, అటు పక్క టెర్రరిస్టులు, వెనకాల నెక్సలైట్లు, వీళ్ళందరూ కూర్చొని ఉంటే ఏం చదువుతామండి? ఎప్పుడు ఎమర్జెన్సీ పెడతారు, 144 సెక్షనా, ఏదో సెక్షన్ పెడతారు కదా, అలా పెడితే ఏం చదువుతాం? అట్లాంటివన్నీ లేకుండా ఉండాలి. అది దైవిక తాపం అన్నారు. అంటే ఉరువులు, మెరుపులు ఇవన్నీ ఉంటాయి చూసారా, అది దైవిక తాపం, సూపర్ న్యాచురల్. మన ఎయిర్పోర్ట్లో అందరు కూర్చున్నారు చూసారా, వాళ్ళందరికీ పోయి బ్రహ్మ విద్య చెప్పండి. ఏం చేశాడు ఆ భగవంతుడు, ఒక్కసారి ఉఫ్ అని ఊదాడు అంతే, అంత పొగ వ్యాపించింది, ఎన్ని మైళ్ళు వెళ్ళిపోయిందో. అది నుంచి ఐస్లాండ్లో నుంచి లావా రావడం ఏమిటో చూడండి, సృష్టిలో. కనుక ఇటువంటి తాపాలన్నీ వస్తాయి. ఈ తాపాలన్నీ లేకుండా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండి అన్నీ సక్రమంగా ఉంటేనే ఈ విద్య అబ్బుతుంది. అటువంటివన్నీ సరిగ్గా ఉండడం కోసం ప్రార్థన. ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్తే, మేము 10 సంవత్సరాల నుంచి భగవద్గీత వింటున్నామంటే నమ్ముతారు ఎవరన్నా? అంటే మీరంతా ఎంత పుణ్యం చేసుకొని ప్రార్థన చేస్తుంటే మనం చేసిన ప్రార్థనలన్నీ ఫలితమే ఆ 10 ఏళ్ల నుంచి వినడం అనేటువంటిది. ఎవరు నమ్మరు 10 ఏళ్ల నుంచి ఒకే స్వామిని దగ్గరికి, ఒకే శనాయనగర్లో, ఒకే హాల్లో, ఒకే కుర్చీలో, అదే ప్లేసులో పైగా ఆడ అక్కడే కూర్చుంటుంది, ఇక్కడే కూర్చుంటారు. నమ్మడం చాలా కష్టం చూసారా, అటు ఇటు తిప్పకుండా అదే స్వామిని, అదే ముఖం అంటే ఏదో పుణ్యం చేసుకొని ఉంటేనే ఆ ప్రార్థన యొక్క ఫలితం ఇది. అందుకని మరొకసారి ఆ ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన వల్ల మనకు మిగతా ఉపనిషత్తులన్నీ చదివే శక్తి, బ్రహ్మసూత్రం వరకు వెళ్ళే శక్తిని ఇవ్వమని భగవంతుణ్ణి, ఆ దేవతలందరినీ ప్రార్థిస్తాం. తిరిగి చదవండి, ఒకసారి చదివిందే కాబట్టి చెప్పిస్తారు కదా, కలిసి చదువుతామా? ఓం భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. దేవాః భద్రం శృణుయామ. ఓ దేవతలారా, మీరు మమ్మల్ని ఆశీర్వదించవలసినది మంగళమైనటువంటి వార్తలనే వినడానికి మా చెవులు ఎప్పుడూ ఎదురు చూస్తూ, మా చెవులు మంగళ శబ్దాన్నే వింటూ ఉండేటట్లుగా మీరు ఆశీర్వదించవలసినది. దేవాః భద్రం శృణుయామ. మేము శుభమైనటువంటి వార్తలనే వినుదుముగాక, వాక్యాలనే వినుదుముగాక, వినదము కాక. శృణుయామ, వింటున్నాం కదా, వారానికి ఒక క్లాస్ అయినా కూడా ఇంటికి వెళ్ళంగానే స్వామిని చెప్పిన మాటలే రింగు 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 అంటూ ఉంటాయి అనుకుంటా, రింగు రింగు అంటున్నాయా. ఇంట్లో వాళ్ళు అడుగుతారు నీకేమిటేమిటో రింగు రింగు అంటుంటాయి అంటే, వాళ్ళకి మరేవో రింగు రింగు అంటుంటే మనకి ఈ శబ్దాలు రింగు రింగు అంటూ ఉంటాయి. మనస్సు ఏ శబ్దం మీద మనస్సు ఉంటే ఆ శబ్దం రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ రింగ్ అయినట్లుగా ఇవన్నీ మనసులో తిరిగి 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 వస్తూ ఉంటాయి. శృణుయామ ఎలా అంటే కరుణేభిహి అన్నారు. ఎలా వింటారు? మంగళకరమైన శబ్దాలు దేనితో వింటారు? చెవులతో. కరుణేభిహి అంటే చెవులతో, మా చెవులతో. అందుకని అమెరికన్ డైమండ్స్ పెట్టుకుంటే చెవులకు అందం కాదు. ఉపనిషత్తు మంత్రాలు భగవద్గీత వినడమే చెవులకి ఇంపు సొంపు అన్నారు. ఇక నిజమైన ఆభరణం ఏమిటంటే శుభకరమైనటువంటి వాక్యాలు మాటలు దైవీ సంబంధమైనటువంటి వినడమే చెవులకు భూషణం అన్నారు. కరుణేభి శృణుయామ. ఓ యజత్రాహ భద్రం అక్షభి పశ్యేమ. ఓ దేవతలారా, యజత్రాహ దేవతలారా, అక్షభి మా కనుల ద్వారా. అక్ష అంటే కన్ను, అక్షభి అంటే కనుల చేత, కనుల ద్వారా, కనులతో. భద్రం పశ్యేమ, మంగళకరమైన దాన్నే చూచెదము కాక అన్నారు. మంగళకరమైనటువంటి దాన్నే చూచెదము కాక. అసభ్యకరమైనటువంటి, అశ్లీలమైనటువంటి, అమంగళకరమైనటువంటి వాటిని మమ్ము మా కళ్ళు చూడకుండా ఉండుగాక. అక్షభి భద్రం పశ్యేమ. దుష్టువాంసః తనూభిః స్థిరైః అంగైః వ్యశేమ. ఆయుః యత్ దేవహితం. ఈ మంత్రాలని తనూభిః అంటే వేద మంత్రాల ద్వారా, మేము మిమ్మల్ని స్తుతించుదుము గాక. వేద మంత్రాలతో మేము మిమ్మల్ని స్తుతించదము గాక అన్నారు. స్తుతించాలి అంటే ఎటువంటి శరీరం కావాలి? స్థిరైహి అంగైహి అన్నారు. స్థిరమైనటువంటి అంగాలు, దార్ఢ్యమైనటువంటి గాత్రం, శరీర సౌష్ఠవం, అన్ని ఇంద్రియాలు కూడా ఆరోగ్యంగా పటిష్టంగా పటుత్వంతో ఉండి ఉచ్చరించగలగాలి, చెప్పగలగాలి మంత్రాలని. ఎంత భాగ్యం ఉండాలి చెప్పాలి అంటే మంత్రం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆ ఉపనిషత్తు మంత్రాలు నోట్లో నుంచి చెప్పే భాగ్యం కలుగుతుంది మనకు. అందుకని ఆరోగ్యకరమైనటువంటి స్థిరమైనటువంటి అంగాలతో మేము మిమ్మల్ని వేద మంత్రాల ద్వారా స్తుతింతుముగాక. అంతేకాదు యత్ దేవహితం ఆయుః వ్యశేమ. ఆ దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆయుష్ ఎంతకాలం ఉందో అంతకాలం ఆరోగ్యంగా ఉండుముగాక, జీవించదము కాక అన్నారు. నో యాక్సిడెంటల్ డెత్ అని అర్థం. ఆ దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఎంతకాలం ఉందో అంతకాలం దీర్ఘంగా దీర్ఘంగా ఆయురారోగ్యాలతో అంటారు. చూసారా, ఆయుష్ ఉంటేనే చాలదు నాయన, బెడ్ రిడన్ కాకుండా ఆ ముక్కులో ట్యూబ్, ఇక్కడ ట్యూబ్, అక్కడ ట్యూబ్ పెట్టకుండా ఆరోగ్యంగా నడుస్తూ పోవాలి అనా. అది ప్రార్థన జనానికి. అటువంటి ఆరోగ్యం కావాలి మాకు, ఆయుష్ కావాలి. అలాంటి ఆయుష్ ఉంటేనే ఇది శాస్త్రం చదవగలం, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు అర్థమైందా మీరంతా ఎంత ఆరోగ్యవంతులో? 10 ఏళ్ల నుంచి వచ్చి కింద కూర్చొని మరి అక్కడే కూర్చొని, మరి భగవంతుడి అనుగ్రహమే కదా కదా. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కూర్చొని అంతసేపు గంటసేపు వినాలంటే మాటలు ఏమన్నా కథా పురాణమా ఏమన్నా చెప్పడానికి, అసలే బుర్రకెక్కని సబ్జెక్ట్ అయినా వస్తున్నారు కదా. ఏదో పుణ్యం అలా లాక్కు వస్తున్నది. తర్వాత తెలుస్తుంది మనకు, ఓహో మాకు పుణ్యం ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత. యత్ దేవహితం, దేవుని చేత ఇవ్వబడిందో ఆయుష్, అంత ఆయుష్ మేము ఆరోగ్యంగా ఉందం కా. ఎందుకంటే ఏమండి ఆయుష్ ఏమైనా పెరుగుతుందా ఏమిటి ప్రార్థన చేస్తే అని అడగండి. ఉన్న ఆయుష్ని ఆరోగ్యవంతంగా జీవించడమే జీవనం. ఆయుష్ ఉన్నంత మాత్రాన, ఆయుష్ ఉన్నంత మాత్రాన మనం జీవించినట్లు కాదు. అర్థమైందా? అనారోగ్యంతో బెడ్లో పడుకొని అత్యంతమైన మరీ భయంకరమైనటువంటి రోగాలతో బాధపడేవాళ్ళు అదొక జీవనమా? అదొక జీవనమా? ఆహారమే తీసుకోలేక మనుషుల్ని గుర్తించలేక ఎన్ని సంవత్సరాలు మంచంలో పడిన వాళ్ళు ఉన్నారు. కాలు కదలచలేక, కై కదలచలేక, ప్రపంచాన్నే చూడలేక, అసలు గదేంటి వెలుతురంటే కూడా తెలియని స్థితిలో పడినవాడు ఉన్నాడు. ఆయుష్ ఉన్నది కానీ అదొక జీవనమా? అందుకని యత్ దేవహితం ఆయుః వ్యశేమ స్థిరైహి అంగైహి, స్థిరైహి అంగైహి వ్యశేమ, స్థిరమైనటువంటి అంగాలు సౌష్ఠవం కలిగి జీవించగలగాలి. అందుకని ఏ జన్మలో చేసిన పుణ్యమో ఉంటేనే ఈ జన్మలో ఆరోగ్యంగా ఉండగలం. వాళ్ళు అంటారు అందుకే గుండ్రా ఇలాగా ఉన్నాడు చూడండి ఆయన, హాయిగా ఆనందంగా. నేను చూశాను ఒక ఆయన 95 ఏళ్ళు హాయిగా అన్ని పదార్థాలు భోంచేస్తాడు. వాడింటికి భిక్షకు వెళ్తాను నేను, నాతో పాటే పెద్ద వృద్ధుడు కదా పాపం, నాతో పాటు కూర్చోండి అంటాను. చక్కగా అన్ని పదార్థాలు ఆనందంగా భుజిస్తాడు, నడిచొస్తాడు ఆయన 95 ఏళ్ళు. ఆయన చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సన్యాసులు అంటే ఎంత భక్తు ఆయనకి. భగవంతుడన్నా సన్యాసులన్నా వేదాంతం అన్నా పాటలన్నా సంగీతం అన్నా ఆనందంగా ఉంటాడు ఇప్పటికీ కూడా ఆయన అట్లాగే. ఏమిటంటే పూర్వజన్మ పుణ్యం కనుక శరీరం ఉండగానే సరిపోదు. ఆ మనస్సు ఆనందంగా, బుద్ధి మనస్సు ఇంద్రియాలు అన్నీ ఆనందంగా ఉంటే అది ఒక జీవనం. లేకపోతే వెజిటబుల్ లైఫ్ అంటారు చూసారా, ఏముంది అట్లా బెడ్ రీడెన్ అయిపోయి ఏమి తెలియక జ్ఞానం లేక విజ్ఞానం లేక ఉండే జీవితం ఒక జీవితం కాదు. కనుక ఇటువంటి జీవితానికి ఇది ప్రార్థన, ఈ ప్రార్థన చేయాలి. ఇంద్రః వృద్ధశ్రవాః నః స్వస్తి దధాతు. ఇంద్రుడు, ఎటువంటి ఇంద్రుడు? వృద్ధశ్రవాహ, కీర్తికి ప్రఖ్యాతికి పేరు పొందినటువంటి ఇంద్రుడు, కీర్తి ప్రఖ్యాతులకు పేరు పొందినటువంటి ఇంద్రుడు. నహ స్వస్తి దాతు, మాకు మంగళము కలిగించుగాక అన్నారు. మాకు మంగళము చేకూర్చుగాక. ఎన్ని దేవతల్ని పూజిస్తున్నాము చూడండి. విశ్వే దేవాహ పూషా నహ స్వస్తి. విశ్వేదేయ అంటే సూర్యుడు. విశ్వేదేయ అంటే అందరి దేవతలకి, విశ్వంలో ఉన్న దేవతలందరికీ దేవుడు ఆయన సూర్యుడు. అంత శక్తివంతుడు. విశ్వేదేవాహ, విశ్వదేవాహ అంటే సూర్యుడు. నహ మాకు స్వస్తి, మంగళాన్ని చేకూర్చుగాక అన్నారు. యద్భావం తద్భవతి, మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఇలా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తథాస్తు 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 అంటారు. నాకు జ్ఞానం వస్తుందండి, ఈ జన్మలో మోక్షం వస్తుందండి అంటే తథాస్తు అంటుంటారు వాళ్ళు. ఏమండి నాకు వస్తుందంటారా? నాకు రాదండి తథాస్తు, వాళ్ళు తథాస్తు అంటారు. అందుకని మన వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు, మరే అమంగళమైన మాటలు మాట్లాడవాకు. ఎందుకంటే అని వాళ్ళు తెలుసా, ఆ మాట్లాడితే ఏమైంది అంటారు. మనం మాట్లాడకూడదు, అలా మాట్లాడితే వాడు తదాస్తు తదాస్తు అంటూ పోతూ ఉంటారు. మనం ఏం మాట్లాడితే అది తదాస్తు అవుతుంది. అందుకని మంచి మాటలే మాట్లాడు అని చెప్పేవాడు. మా చిన్నప్పుడు బాగా వినేవాడు, అట్లాంటి మాటలు మాట్లాడవాకు, అమంగళం మాటలు మాట్లాడవాకు, ఎప్పుడు ఏడుపు కానీ దుఃఖం కానీ ఉండకూడదట, అలా ఉంటే తదాస్తు తదాస్తు అంటుంటారట దేవతలు. ఇలా చెప్పి భయపెట్టేవాడు మా వాళ్ళు బాగా చిన్నప్పుడు. అందువల్ల ఏముందంటే మంచి మాటలే చెప్పడం అలవాటు పడిందనమాట. ఇది దీన్ని వృద్ధ వ్యవహార అంటారు. వృద్ధుల వల్ల చెప్పినటువంటి వచ్చే అభ్యాసమే మంచి అలవాట్లుగా మారుతుంది. ఎంత ఆనందంగా ఉంటుంది వింటుంటేన్నారు. ఆరోగ్యం రాకేమొస్తుంది? ఆరోగ్యమే వస్తుంది. మంచి మాటలు వింటే ఆరోగ్యం వస్తుంది. కనుక విశ్వదేవాహాన స్వస్తి తాక్ష అరిష్టనేమిహీన స్వస్తి దధాతు. దధాతు మీరు అప్లై చేసుకోవాలి. తాక్ష అంటే వాయుదేవుడు. వాయుదేవుడు ఎలాగైతే నిర్విఘ్నంగా పయనం చేస్తూ ఉంటాడో ఆ విధంగా అరిష్టనేమిహి అన్నారు. అంటే ఎటువంటి నిర్విఘ్నం లేకుండా ఆయన పయనిస్తాడు కదా. గరుడు, గరుడ వాహనంలో ఆయన కూడా, ఆయన ఇట్లా రెక్కలు అన్నాడంటే ఇంకంతే, ఒక్క ఊపులో వెళ్ళిపోతాడట గరుడు. అందుకే అరిష్టనేమిహి అంటే ఇక్కడ గరుడ, తార్క్ష అంటే గరుడు అని చెప్పచ్చు, వాయుదేవుడు అని చెప్పవచ్చు. అరిష్టనేమిహి నహస్వస్తి దధాతు, మాకు మంగళం చేకూర్చుగాక. బృహస్పతి నహస్వస్తి దధాతు, బృహస్పతి బుద్ధికి అధిష్టాన దేవత. బృహస్పతి ఆయన ఉంటేనే జరిగేది ఎంత పని మనకు బ్రహ్మ విద్యకి ముఖ్యంగా. బృహస్పతి బుద్ధికి అధిష్టాన దేవత. నవగ్రహాల్లో 9 తిరిగేటప్పుడు బృహస్పతి ఉంటాడా లేదా? మన ఆయన్ని తలుచుకోం, ఒక్కడినే తలుచుకుంటాం. ఎవరు చెప్పండి? శని మహాదేవుడు, శని భగవాన్, ఆయన్ని తలుచుకుంటూ ఉంటాం. శని ఎక్కడ పట్టుకుంటాడో, ఎక్కడ పట్టుకుంటాడో పట్టుకుంటాడు కరెక్ట్గా. ఆ బృహస్పతిని తలుచుకుంటూ తిరగచ్చు కదా అంటే ఆయన పొరపాటున కూడా జ్ఞాపకన్నాడు బృహస్పతి అన్నాడు. అదే కాకుండా మనం దేనికి వాడతాడు, వాడొక బృహస్పతి అండి అంటాం. తెలియలేని వాడికి ఉపయోగిస్తారు. తమిళ వాళ్ళు ఎక్కువగా వాడతారు, తెలుగు వాళ్ళు కూడా వాడతారు. వాడొక బృహస్పతి అండి, వాడికి బుద్ధి పనిచేయదు అంటాం. బృహస్పతి అంటే బాగా బుద్ధి ఉన్నవాడు. వాడిని తీసుకొచ్చి దీనికి ఎందుకు వాడటం? అక్షింతలు అనేటువంటి మంగళ కార్యానికి వాడేవి. మనం ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు వాడి మీద అక్షింతలు ఇవ్వకురా అంటాం. ఎవరైనా తిట్టేటప్పుడు అక్షింతలు అనే వాడు మాట్లాడతాం. ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు అస్సలు. ఒక మంగళకరమైనటువంటి వస్తువుని, అక్షింతల్ని ఒక అపభ్రంశమైన మాటలకిగా ఉపయోగించుకోకూడదు. బాగా అక్షింతలు వేసాడు వాడి తల మీద అనే పదాన్ని వాడకూడదు. అదేవిధంగా వాడు బృహస్పతి అండి అని అనకూడదు. మంగళకరమైన వార్తల్ని తీసుకొచ్చి అపభ్రంశం చేసి అమంగళకరమైనటువంటి వాటికి వాడటం కూడా పాపం. ఏదో తెలియకుండా అలా అలవాటు పడిపోయింది జనానికి, భూత పదాలలాగా అలవాటు పడిపోయింది. నహా స్వస్తి దధాతు బృహస్పతి, ఆయన తెలివితేటలు ఇస్తేనే మనకు అర్థమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి, శాంతి కలుగుగాక, శాంతి కలుగుగాక, శాంతి కలుగుగాక. ఆధ్యాత్మిక లేవ తాపానికి శాంతంగా ఉండుగాక, అది భౌతిక తాపం కూడా శాంతంగా ఉండుగాక, మాకు తాపం కలిగించకుండా ఉండుగాక. అది దైవిక తాపం కూడా, ఎటువంటి సునామీలు రాకుండా, ఎటువంటి సునామీలు భూకంపాలు ఇటువంటివన్నీ రాకుండా అవన్నీ ప్రశాంతంగా ఉంటే, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటే, నా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే, నా శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉంటే, అవన్నీ ఉంటే ఉంటే ఏమిటి, తత్ త్వం అసి అహం బ్రహ్మాస్మి కైవల్య ఉపనిషత్తు జరుగుతుంది కదా. అంటే ప్రార్థన ఎంత ముఖ్యమో చూసారా. మన సంస్కృతిలో ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మంత్రం చదువుతాం, ఫస్ట్ ఒక్క వాక్యం మాత్రం చదువుతాం.
అథాశ్వలాయనో భగవంతం పరమేష్టినం ఉపసమేత్యోవాచ.
సంవాద రూపేణ అని చెప్పాను కదా. సంవాదం అంటే ఇద్దరు ఉండాలి, గురువు శిష్యుడు. ఇక్కడ అశ్వలాయన శిష్యుడు, పరమేష్టి బ్రహ్మ గురువు, చతుర్ముఖ బ్రహ్మ గురువు అశ్వలాయన శిష్యుడు. భగవంతం పరమేష్ఠినం అంటే ఆ బ్రహ్మదేవుడు, భగవంతుడైనటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి సమీపించి, ఉపసమేత్య సమీపించి అశ్వలాయన ఉవాచ అడిగాడు. ఏమని అన్నారు, ఏమని అడిగాడో తర్వాత వస్తుంది. అథ అనేది మొదటి వాక్యం. అథ అంటే తరువాత. తరువాత అంటే దేని తరువాత? సాధన చతుష్టయ సంపత్తి అనంతరం, కర్మయోగ ఉపాసనాయోగ అనంతరం. దానికి ఇంకా అర్థం ఉంది. అథ అంటే మంగళవాక్యం అది. తర్వాత చూస్తాం మిగతా పోర్షన్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.